ఆత్మ బంధువులారా, ఇది మనం జరుపుకునే కార్యక్రమం. దీనికి భగవద్గీతలో భగవంతుని ఏం పేరు పెట్టాడంటే స్వాధ్యాయ యజ్ఞం. ఇది కూడా ఒక యజ్ఞం. అంటే యజ్ఞభావంతో పనిచేస్తే మనం పవిత్రం అవుతాం, దోషరహితం అవుతాం. అంటే యజ్ఞభావంతో ఎందుకు చేయాలంటే గాఢనిద్రలో మనకు దేహాభిమానం ఉండదు, అలాగే జాగ్రత్త వ్యవస్థలో దేహాభిమానం లేకుండా ఉండగలగాలంటే యజ్ఞభావంతో పనిచేయాలి. దేహాభిమానం ఎంతకాలం ఉంటే అంతకాలం పునరుజ్జనంలో వస్తాయి. అని వారిని ఎవరు తప్పించలేరు, అది ఎవరు నివారించలేరు. దేహాభిమానం ఉన్నంతకాలం దేహాలు వస్తాయి, దేహబుద్ధి ఉన్నంతకాలం దేహాలు వస్తాయి. ఆత్మబుద్ధి వచ్చాక దేహం ఆగుతుంది. అయితే భగవంతు ఏమని చెప్పారంటే, మీరు పవిత్రులు అవటానికి, అహంకారం తగ్గటానికి, కర్తృత్వ బుద్ధిని నశించటానికి యజ్ఞభావంతో పనిచేయండి. నిరయజ్ఞం, తపోయజ్ఞం, స్వాధ్యాయజ్ఞం అని యజ్ఞాలు, జపయజ్ఞం అని యజ్ఞాలు. యజ్ఞభావంతో పనిచేస్తే మనకి పవిత్రత వస్తుంది, ఏకాగ్రత వస్తుంది, బాగుపడుతుంది. యహం ఉంటుంది, పరం ఉంటుంది. ఇది కాలం స్పీడ్ గా వెళ్ళిపోతూ ఉంటుంది, కాలాన్ని మనం ఆఫ్ చేయలేము. ఈ కాల ప్రభావంలో మన శరీరం కూడా కొట్టుకుపోతుంది. అని శరీరం ఉండగానే జాగ్రత్త పడమని, దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోమని. దేహం పొందితే మనం చేసేది, దేహం ఉండగానే మనం జాగ్రత్తగా ఉండాలి. ఈ దేహం భూమి మీద తిరుగాడుతున్నప్పుడే మనోదేహం మనం సద్వినియోగం చేసుకుని తత్వాన్ని తెలుసుకోమని. తత్వజ్ఞానం అంటే ఆత్మజ్ఞానం. ఆ తత్వజ్ఞానాన్ని పొందటం నేను నిన్నో తెలుసుకోకుండా ఏదో ఉద్ధరిస్తాను, ఏదో చేస్తానంటే నీకు చేద్దని చదువుపడదు. నేను నువ్వు తెలుసుకో, ఊళ్ళు ప్రపంచం గురించి తెలుసుకుంది కానీ అది తెలుసుకుంది కానీ తొందరలేదు. నువ్వు నువ్వు తెలుసుకుని అప్పుడు ప్రపంచం గురించి తెలుసుకో. నువ్వు నువ్వు తెలుసుకుని ప్రపంచం గురించి తెలుసుకుంటే మొదటి తర్వాత సొన్న పెట్టినట్టు ఉంటుంది. నువ్వు నువ్వు తెలుసుకోకుండా ప్రపంచం గురించి తెలుసుకుంటే ఒకటి లేని సొన్న, అది అర్థం చేసుకోను. నువ్వెవడో నీకు తెలియదు, ఈ భూమి మీద ఇంటికి వచ్చావో నువ్వు తెలియదు, ఎక్కడి నుంచి బయటకు వెళ్ళినప్పుడు ఎక్కడికి వెళ్తావో నువ్వు తెలియదు, నువ్వెవడో నీకు తెలియదు, నేను ఏమంటావు, ఆ నేను ఎవరో తెలియదు. ప్రపంచం గురించి తెలుసుకుంటాను, నేను ఉద్ధరిస్తానంటావు. మనకి అందరికీ అహంకారం ఉంది. మన అహంకారంతో పుణ్యం, ఏదైనా మంచి అహంకారంతో మంచి పని చేస్తే పుణ్యం వస్తుంది, చెడ్డ పని చేస్తే పాపం వస్తుంది. కర్తృత్వం లేకుండా, అహంకారం లేకుండా చేస్తే వాడి పుణ్య పాపాలకు అతీతుడు. పుణ్యానికి అతీతుడే, పాపానికి అతీతుడే. పాపం ఏడు సంఖ్యలు, పుణ్యం బంగారపు సంఖ్యలు. ఓ పక్షిని తీసుకెళ్లి మనం బంగారంతో పందిరం చేయించి పక్షిని తీసుకెళ్లి పందిరంలో పెడతామనుకోండి, మా బాగుందనుకోదు, నా స్వేచ్ఛ పోయిందనుకోండి. తత్వం తెలియకుండా ఎవరికీ స్వేచ్ఛ లేదు, స్వాతంత్రం లేదు, సుఖం లేదు, శాంతి లేదు, ఆనందం లేదు, స్వర్గరాజ్యం లేదు, నిర్వాణ స్థితి లేదు. మనం ఎవరో స్వతంత్రం కాదు, పరతంత్రం. మనం ఎవరో మనం తెలిసిన వరకు మన స్వతంత్రం కాదు, మనం అస్వతంత్రం. మనం అందరం అస్వతంత్రం. మనస్సు ఎటు గంట ఏంటంటే ఎటు గంటేస్తూ ఉంటాం, అంతా మనస్సు. రమణమహర్షి గారిని ఎవరు అడిగారు, మీరు నిద్రపోతారా అని. నేర్కొన్నా నిద్రపోతాడు అన్నాడు. మీరు నేర్కొంటారా అన్నారు. నిద్రపోయాడు నేర్కొంటాడు, నిద్రపోయాడు నేర్కుంటాడు, నేర్కున్నాడు మళ్ళీ నిద్రపోతాడు. నాకేనా అడిగోడు అంటే, నిద్రపోయే ఎవరు జీవుడు నిద్రపోతాడు, మళ్ళీ ఎవరు నేర్పుకుంటాడు, ఎవరు నేర్పుకుంటే జీవుడే, జీవుడే నేర్పుకుంటాడు. ఆత్మకి ఆత్మకి నిద్ర ఏంటి, ఆత్మ నేర్పోదు, ఆత్మ నిద్రపోదు, ఆత్మ నేర్పోదు. నిద్రపోయేవాడు నేర్పుకుంటాడు, నేర్పుకున్నాడు మళ్ళీ నిద్రపోతాడు. పుట్టినవాడు చనిపోతాడు, చనిపోయేవాడు మళ్ళీ పుడతాడు. ఇలాగే ఇవన్నీ జీవ లక్షణాలు, ఇవన్నీ ప్రకృతి లక్షణాలు. కృష్ణుడు గీతలో నా మీద నిష్ఠురాడు అనుకున్నాడు. ఈ అహంకారం కర్తృత్వం నేనేం కల్పించలేదు, ఈ ప్రకృతి కల్పించింది, మాయ కల్పించింది కానీ నేనేం నీకు కల్పించలేదు. ఈ పని నేను చేస్తున్నాను, ఇది నా వల్ల అయింది, ఇదంతా నేను సాధిస్తున్నాను అని మనం ఏదో అనుకుంటాం కదా. మనం ఏదో అనుకుంటాం కదా, మనకి ఇంకా పని ఉందో ఆత్మస్థితి పరమంతం. అందుకంటే ఇప్పుడు చేత కావు, కొత్త ఏమో కనిపెట్టలేం, ప్రజలు సుఖపెట్టలేం, ఇంకా చేత ఏమన్నా ఆత్మస్థితి పరమంతం. అనుభవం నేనే నీ కల్పించలేదు, అది ప్రకృతి కల్పించింది, మాయ కల్పించింది. అంటే మాయ ఎదుకుంటే అది పోతుంది, అది నువ్వు ఆలోచించుకుని చేసుకుని నేను మటుకు నేను నీకు కల్పించలేదని చెప్పి అహంకారం నేను కల్పించింది కాదు, అది ప్రకృతి సహజంగా నీకు వచ్చిందో ప్రకృతిని దురిపేసుకోపోతున్నాను. దిగు దిగుకున్నట్టు ప్రకృతిని వదిలించుకో, ప్రకృతిని వదిలించుకో, ఆ జీవలక్షణాలు వదిలించుకో, నీకు అహంకారం లేదు. నేనేదో నీకు కల్పించాను అనుకుందాం, నేనేం కల్పించలేదు, నువ్వే కల్పించుకున్నావు కాబట్టి నువ్వు వదులుకో, నువ్వు అసలు ప్రయత్నం చెయ్యి, ప్రయత్నం చేస్తే నువ్వు సహకారం ఉంటావు. ఆ యజ్ఞంలో యజ్ఞభావంతో పని చేయాలి. మన స్వార్థ రహితంగా చేసే పని ఈ పని యజ్ఞం. యజ్ఞం అంటే కేవలం అగ్నిహోత్రులు అగ్నిహోత్రులు నిజ్ఞ హోమం చేయటం కూడా అవన్నీ ద్రవ్యయజ్ఞంలోకి వస్తాయని. పూజ కూడా ద్రవ్యయజ్ఞం, మనం ఏదో 100 రూపాయలు పెట్టి గుడ్డ అభిషేకం చేస్తాం అండి, ద్రవ్యయజ్ఞంలోకి వస్తాయి. కానీ ఇది జ్ఞాన యజ్ఞం. అన్ని యజ్ఞాల కంటే ఏమో ఒక పైసా కూడా ఖర్చు లేదు కృష్ణ లేదని చెప్పి అంటే జపం యజ్ఞం. జపం చేసుకుంటే ఈ పూజ చేయాలంటే ఖర్చు, అభిషేకం చేయాలంటే ఖర్చు, హోమం చేయాలంటే ఖర్చు, ఒక పైసా కూడా మీకు ఖర్చు లేని జప యజ్ఞం. మీరు హాయిగా కూర్చొని దేవుని పేరు మీకు చేసుకుంటే ఒక పైసా మీకు ఖర్చు ఉండదు, పవిత్రులు అవుతారు. దేవుని యజ్ఞం తర్వాత దానము తపస్సు. తపస్సు అంటే ఏం లేదు, మనస్సుకి మనస్సుకి విజృంభణ ఆపు చేయాలి. రజోగుణం తగ్గించుకోవటం అది తపస్సు. మనస్సు విజృంభిస్తూ ఉంటుంది మనకి, ఆ మనస్సు యొక్క మనస్సుని ఎండబెట్టడమే తపస్సు, మనస్సు యొక్క విజృంభణ ఆపు చేయటమే తపస్సు. మనంతా మనస్సే, మనం ఏదో చూస్తాం, మనం ఏదో విషయాన్ని ఆలోచిస్తాం, ఆ విషయం ఆలోచించదు అది నాకు కావాలనిపిస్తుంది. ఆ విషయం ఏదో ఆలోచిస్తాం కదండి, ఏదో ఆలోచిస్తే ఆ వస్తుందా, ఆ వస్తువు గురించి ఆలోచిస్తాం. ఆ వస్తువు నాకు ఆ వస్తువు నాకు కావాలని చెప్పింది మనస్సు, మరి దానికోసం ప్రయత్నం చేసిన మనస్సు, అది పొందటం మనస్సు, ఇవన్నీ మనస్సే. ఆ తీసేస్తే ఏం లేదని అడ భగవంతుడు చెప్పారు. మన ఉండేవాడికి బంగారం అంటే బాగా ఇష్టం, ఎందుకంటే అమెరికాలో ఎవరు వస్తువులు పెట్టుకోవాలని అనుకోరు అసలు. ఇప్పుడు మీకు ఎందుకు చెప్తానండి, అక్కడ 1 కోట్ల డబ్బు ఉన్న వాళ్ళు కూడా బండారాలు 10 దోశలు పెట్టేసుకున్నాం అనుకోరు, అంటే డబ్బు లేక కొనుక్కోవడం చేసి కాదు. మనస్సు అంటే అక్కడ మనస్సు లేదంటే మనకు బండారం అంటే ఇష్టం. అమెరికా వాళ్ళకి ఎందుకంటే నిలబెట్టండి, ఏదో 1 2 పెట్టుకునే ఒక వస్తుంది సింపుల్, అది ఏం పెట్టుకోకూడదు, ముందు అసలు పెట్టుకోవచ్చు. ఇదంతా మనస్సు, మీకు ఎందుకు చెప్తానండి, ఇదంతా మనస్సు. ఆ బంగారం మీద మనకు ప్రేమ కలిగేది మనస్సే, మరి బంగారం సంపాదించేది మనస్సే, ఆ బంగారం వస్తుడికి చేసుకునేది మనస్సు, ఇదంతా మనస్సే. ఆ బంగారం నిజంగా ప్రీతి కలిగేది ఎలాంటి వాళ్ళకు ఉండాలి ఇలాంటి ప్రీతి మరి, అది ఇదంతా మన మనస్సు కల్పితం. ఇదంతా అంతా మనస్సే, ఈ మనస్సు వైశిష్టం లేదు. లేదంటే మనం మిగులుతాం, అంటే మనం ఏదిగా ఉన్నా అది మనకు ఎదుకులోకి వస్తుంది, అది తత్వజ్ఞానం. ఆ తత్వజ్ఞానం ఒకటే స్వతంత్రమైనది, లేకపోయినా అస్వతంత్రమైనది. బాహ్య విషయాల వల్ల మనం ఏ విషయంలో సంతోషిస్తున్నామో ఈ సంతోషం ఉంటే మనకి దుఃఖం కింద మారిపోతుంది, ఏదో రోజు దుఃఖం కింద మారిపోతుంది. ఈ రూపబుద్ధి ఒకటి, నామబుద్ధి ఒకటి, ఏదో రోజు దుఃఖం తీసుకొస్తుంది తప్ప దాని స్వభావం అది. రూపబుద్ధి నామబుద్ధి ఏ రోజుకైనా దుఃఖం తీసుకొస్తుంది, కష్టం తీసుకొస్తుంది. ఈ యజ్ఞాన తపస్సు ఎందుకు చెప్పాడంటే గీతో నువ్వు పవిత్రుడు అవటానికి. అంటే యజ్ఞాన తపస్సు వల్ల నీకు మోక్షం వచ్చేది, నువ్వు పవిత్రుడు అవుతావు. నువ్వు పవిత్రుడు అవుతావు, మైండ్ కండిషన్ లో పడుతుంది, మైండ్కి కంట్రోల్ వస్తుంది, మైండ్ నియమించబడుతుంది, అది హృదయాకారం చెంది. అంటే భక్తి యోగం, ధ్యాన యోగం, కర్మ యోగం, ఇవన్నీ యోగాలు చెప్పారు కదా మనకి, గీతల యోగాలు అని చెప్పారు. దీని అన్నింటి ప్రయోజనం ఏమిటంటే మనసును హృదయంలోకి పంపుతారు. మనకి రమణాశ్రమంలో దొరికింది రమణ మహర్షి ఒక్కడే, రామకృష్ణ ఒక్కడే, ముగ్గురు ఉంటారు, ఎవరు నచ్చితే ఆయన చూసుకోవచ్చు ముగ్గురులో మనం ఎవరు నచ్చితే. మనకి నచ్చిన నచ్చకపోయిన రమణ మహర్షిని బుధాన్ని వేసి తీరాలి. రామకృష్ణ మట్లు అలా కాదు, ముగ్గురులో ఒక్క నచ్చితే చాలు. అంటే చాయిస్ ఉంది అక్కడ, మన చాయిస్ లేదు, ఇంకా నేను కూడా ఉంటాడు అక్కడ. ఇంకా చాయిస్ లేదు, ఒకటే కూడా ఇష్టమైతే తింటూ లేచి వెళ్ళిపోవటం, ఇంకోటి అంటే ఏదో కోడ నచ్చినప్పుడు ఇంకో కూర వస్తుంది. రమణ వచ్చిన ఇంకా మన సాయస్ లేదు, ఆడ ముసలోడు ఇంకొకడు, ఆ గోచీ పాత్ర రాడు. ఇంకా రామకృష్ణ మట్టి అలా కలిసి ఇద్దరుసారు, కొంతమందికి శారద మాత్రం నచ్చుతుంది, కొంతమందికి ఏకంగా బాగా నచ్చుతాడు, కొంతమందికి రామకృష్ణ పరమస బాగా నచ్చుతాడు. ముగ్గురులో ఒక నచ్చితే చాలు మీకు, అంటే ఉపాసనకి. కానీ ఒక విషయం మీరు నమ్మరు, ఆశ్చర్యం ఏంటంటే రామకృష్ణ స్వామిలు రామకృష్ణ మఠంలో సుమారు గృహస్థ భక్తులు ఎదురైంది, మనలాంటి గృహస్థ భక్తులు ఎదురైంది, సన్యాసి భక్తులు 1200 మంది ఉన్నారు. మొత్తం ప్రపంచం అంతా కలిసి 1200 మంది సన్యాసి భక్తులు ఉన్నారు. ఒక విషయం మీకు ఆశ్చర్యం కలుగుతుంది, ఈ 1200 మంది స్వాములు ఎక్కువ మంది శారదామాతి భక్తులు చాలా మందికి తెలియదు. ఈ సన్యాసి భక్తుల్లో 1200 మంది ఉంటే సుమారు 700-800 మంది శారదామాతి భక్తులు మిగతా ఇద్దరు శరీరం 200 పంచుకుంటారు, రామకృష్ణుడు 200, స్వామీజీ 200. ఈసారి శారదామాతిని అడిగారు ఏమంటే, రామకృష్ణుడి దగ్గర ట్రైనింగ్ అయిన వాళ్ళందరూ పెద్ద పేరు వచ్చేసింది ప్రపంచమంతా, నీ దగ్గర ట్రైనింగ్ అయిన వాళ్ళకి అంత పేరు రాలేదు అంటాను. రామకృష్ణుడి దగ్గర ట్రైనింగ్ కొనుక్కోయారు, నీ దగ్గర కొంతమంది అయ్యారు. రామకృష్ణుడి దగ్గర ట్రైనింగ్ అయిన వాళ్ళు చాలా పేరు వచ్చింది, నీ దగ్గర ట్రైనింగ్ అయిన వాళ్ళకి అంత పేరు రాలేదు అంటాను. అది నా పొరపాటు కాదు, అది ఏదో చేసుకున్నాడు, నాకు చేయడం చేశాడు, నా పార్టీ చెప్పింది. ఆ భక్తుడు చెప్పిన ఆకలితోంటే రామకృష్ణుడు చెప్పాడు, వీళ్ళకి ఒక చపాతి ఇవ్వకూడదు, నేను ఒక చపాతి కంటే తట్టకూడదు, నూనె తక్కువ ఇవ్వలేదు. శారదమూర్తి చెప్పాడు రామకృష్ణుడు, వీడికి నూనె తక్కువ ఇవ్వను, ఒక చపాతి కంటే ఎక్కువ పెట్టకూడదు, వీడికి చపాతి కంటే ఒక చపాతి కంటే వీడికి అడగదు అని శారదమూర్తి చెప్పేవారు ఏదో చెప్తాడు. ఆకలి అంతమైన ఆకలి తెలిసి నీకేం తెలుస్తుంది అమ్మ, తక్కువ తింటే ఆకలి, ఎక్కువ తింటే అజీర్తి, అంటే నిద్ర కూడా సరిపడి ఉండాలి, ఎక్కువ నిద్రపోకూడదు, అసలు నిద్ర లేకుండా ఉండకూడదు, అలాగే అసలు తిండి లేకుండా ఉండకూడదు, అలాగే ఎక్కువ తినకూడదు. వీరికి ఒక్క చక్రాలి తింటే పనికి రాదు అని రాను, అనేది నూనె తక్కువ ఉండవద్దు అని రామకృష్ణ పోతే ఆడ ఆకలి నాకు తెలిసేవాడు ఎంత తింటాడు నాకు తెలిసి ఏదో కూర్చుని చెప్పి ఏదో బోధ చెప్పమని చెప్పారు. ఈ జనాలకి అక్కడ ఆ రోజు మామూలుగా వచ్చేవాళ్ళు ఈ భక్తులు ఎవరంటారో నాకు తెలిసింది చెప్తుంది ఆవిడ. ఇప్పుడు బాబు ఒకరికి ఒక చపాతి తింటే సరిపోతుంది, ఒక రోజు చపాతి తింటే కానీ పొట్ట నిండదు పాపం. అంటే ఈ దగ్గర వెళ్ళి ఎంతమంది తింటారో నాకు తెలిసి ఒక అంచనా ఉంది దగ్గర నుంచి, మళ్ళీ ఒక్క చపాతి పెట్టవని, ఒక ఇడ్లీ పెట్టవనని ఇవన్నీ చెప్పక్కర్లేదని చెప్పింది ఆవిడ. అంటే ఆకలి బాగా అమ్మకి ఎక్కువ తెలుస్తున్నారు. ఇది గౌరవ సపస్సుని చెల్లించరాదు. అయితే నీకు కర్తృత్వం చెప్పు, నువ్వు కర్తృత్వం పెట్టుకున్నప్పుడు పుణ్యానికి పుణ్యం వస్తుంది, పాపానికి పాపం వస్తుంది. కర్తృత్వం ఉన్నవాడు జన్మరహిత్యాన్ని పొంది, ఎవరికైతే కర్తృత్వ బుద్ధి ఉందో వాడు జన్మరహిత్యాన్ని పొందలేడు. అంటే నువ్వు హృదయాకారించండి, మనం కొంచెం ఇంద్రిని ఎక్కువ తాగలేదు, కొంచెం తాగామనుకోండి శరీరం చనిపోయిపోయినా ఎంతో కొంత పాపకి చెడ్డ చేస్తుంది. అలాగే మనకి పెద్ద పెద్ద చెడు తలంపులు రాకుండా కొంచెం చెడు తలంపులు వస్తున్నాయనుకోండి, అది కూడా మనసులోకి ఎంతో మంది చెడ్డ చేస్తాయి. పెద్దే కాలం చిన్న చెడు తలంపులు కూడా ఆ చేసే చెడ్డి ఎంతో కొంత మనసును పాడు చేసేటతాయి. అయితే నీకు మనుషులతో మహాత్ములతో సాంగత్యం మంచిది, ఇంకా వాడి సమక్షంలో నీ మనస్సు వ్యాధి రూపం పొందుతుంది. అంటే హృదయం వైపుకి ప్రయాణం చేయడం అలవాటు అవుతుంది దానికి, మనస్సుకి మనస్సు బయటకు వస్తే మనస్సు బాహ్యముఖానికి వస్తే ప్రపంచం, లోపల పెడితే చైతన్యం, లోపల పెడితే శాంతి, బయటకు వస్తే శాంతి. మనస్సే బయటకు వస్తే ప్రపంచం, లోపలికి వెళ్తే ఆత్మ. నీ మనస్సు యొక్క చాపల్యం నిన్ను రాకుండా ఆగిపోవటం ప్రారంభిస్తుంది, అది జ్ఞాని యొక్క ఔన్నత్యం. మీ పునర్జన్మ కారణాలు ఉంటాయి, పునర్జన్మలు తీసుకొచ్చే కారణాలు ఉంటాయి, వాసన ఉంటుంది. పురజన్మలో మనం స్వార్థంతో చేసిన పనులు వాసన కింద పడతాయి. ఆ వాసన తొలగించడానికి మనం చేస్తున్న ప్రయత్నమే సాధనం అంటారు. మనం ఏం చేస్తామంటే ఇదే పని ఇష్టంతో చేస్తాం, అది ఆ పని అది మనకి ఇప్పటికైనా అపకారం చేస్తున్నాం మనకు తెలియదు. ఏదో ఉపకారం అని చేస్తాము, చివరికి వచ్చేవాడు కదా అపకారం అవుతుంది. అయ్యో మళ్ళీ దాని తిరిగి ఆ వాసన తీర్చుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఏం కాళ్ళు కాళ్ళు బాడి చేసుకోవడం కడుక్కోవడం, కాళ్ళు బాడి చేసుకోవడం కడుక్కోవడం. ఓ మంచి కాళ్ళు కానీ మంచి అనుకుంటాం, తీరాది తర్వాత తెలుస్తుంది అది మంచి కాదని మళ్ళీ దాన్ని ఎదిరించుకోవడం మళ్ళీ ప్రయత్నం చేస్తాం. అంటే గీతలో భగవంతుడు అన్నాడు, ఇలా నువ్వు టైం వేస్ట్ చేసుకోకు. నన్ను ప్రమాణంగా తీసుకో, భగవంతుని ప్రమాణంగా తీసుకో. భగవద్గీత చైతన్యంలో నుంచి వచ్చింది, భగవద్గీత భగవంతుల్లోంచి వచ్చింది. నీకు ఏది చెయ్యాలి ఏది చేయకూడదు అని నువ్వు ఆలోచించుకుంటూ కూర్చుంటే వెళ్ళిపోతుంది పుణ్యకాలం కాస్త పోతుంది. భగవంతుడు ఏమి భగవంతుని ప్రమాణంగా పెట్టుకుని, చైతన్యాన్ని ప్రమాణంగా పెట్టుకుని, చైతన్యం నుంచి వచ్చింది భగవద్గీత అని దాన్ని ప్రమాణంగా పెట్టుకో. వద్దని చెప్పిన మాని, వద్దని చెప్పిన పని మాని. మళ్ళీ ఎక్స్పెరిమెంట్స్ మొదలుపెట్టు. వాళ్ళు అనుభవించి పెద్దలు అనుభవించు 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 ఆ సారాన్ని లాగి నీకు ఇస్తున్నారు. అయ్యా నువ్వు ఎక్స్పెరిమెంట్ ఎందుకని మరి ఇప్పుడు లుట్టు మీద చేయిస్తే కరెక్ట్గా వాళ్ళు అనుభవించి చెప్తున్నారు. మరి నువ్వు మొదలు పెడతావు అంటే ఎక్స్పెరిమెంట్, నువ్వు ఎక్స్పెరిమెంట్ మొదలు పెడతావు. 80 రోజులతో 75 రోజులతో చచ్చి ఊరుకుంటావు. ఈ ఎక్స్పెరిమెంట్ తోటి ప్రతిబింబం ఎప్పుడు తెలుసుకుంటావు? కృష్ణుడు అన్నాడు, నేను ఇప్పుడు ఎలా కొత్తగా ఏదో కనిపెట్టి చెబుతాం లేదు. అనేక మంది వాళ్ళ జీవిత సారం వేదాల్లో చెప్పారు. వాళ్ళు ఋషులు వాళ్ళు అనుభవించి అనేక కష్టయోగాలు అనుభవించి అందుకే కొన్ని ఏం ముసలి తలకాయలు పెట్టుకోమంటారు. ముసలి వాళ్ళు మనం ఏం పనిచేయించుకో అనుకుంటాం, ఒకసారి సలహా చెప్పి సలహా మనకు ఉపయోగపడుతుంది. ఋషుడు గీతలో చెప్పాడు, అనేక మంది ఋషులు వాళ్ళ అభిప్రాయాలు వేదంలో చెప్పాడు. వాళ్ళు అనిపించి చెప్పారని చిలక పొరపా కాదని వాడు ఏది మంచి ఏది చెడ్డ జీవుడికి అనుగ్రహించి చెప్పారు. ఆ వేదాలన్నీ చదవలేకపోతున్నారు ఇప్పుడు. ఆ సాధారణ అంతా తీసి నీకు అర్థమై నీకు చెబుతున్నాను. ఇది కొత్తగా నీకు కనిపెట్టింది చెప్పటం లేదు. నేను కొత్తగా కనిపెట్టింది ఏం చెబుతాం లేదు. ఎప్పుడు ఉన్నదో చెబుతున్నాను నీకు. నేను సనాతన స్వచ్ఛం, ఇవాళ ఎంత స్వచ్ఛం, కోటి సంవత్సరాల తర్వాత కూడా ఎంత స్వచ్ఛం. అయితే నీకు అనుభవాలను వాళ్ళ అనుభవాలు తీసి చెబుతున్నారా? ఉద్యోగాన్ని ఒకరోజు చేయవలసింది చెయ్యి, కర్తవ్య కర్మ చెయ్యి. నీ శరీర యాత్ర చేసే మీద ఆధారపడకు. నీ శరీర యాత్ర చేయకపోతే నువ్వు పని చేసుకో. మిగతా మిగతా కాలం అంతా కూడా కర్తవ్యాన్ని తెలుసుకోవడానికి, నువ్వు ఏదిగా ఉన్నావో దాన్ని అనుభవించి తెలుసుకోవడానికి ప్రయత్నం చెయ్యి. అయితే వాళ్ళు అనుభవించి అనుభవించి ఇది చెయ్యి, ఇది విధి, ఇది నిషేధం అని చెప్పాను. మళ్ళీ నువ్వే ఎక్స్పెరిమెంట్ చేస్తానంటే ఏంటి? నేను చేస్తావు ఎన్నాలు చేస్తే ఈ రోజు నీకు చాలా వచ్చేస్తూ వెళ్ళిపోతాం. అంటే నువ్వు మనస్సును ప్రమాణంగా పెట్టుకోకు, భగవద్గీతను ప్రమాణంగా పెట్టుకో, శాస్త్రాన్ని ప్రమాణంగా పెట్టుకో. శాస్త్రం అంటే ఎవరు? శాస్త్రం అంటే సత్యం, శాస్త్రం అంటే బ్రహ్మం, శాస్త్రం అంటే ఈశ్వరుడు, శాస్త్రం అంటే చైతన్యం, శాస్త్రం అంటే ఆ శాస్త్రం ఏం చేస్తుంది? నువ్వు ఏదిగా ఉన్నావో నీకు మోక్షస్థితికి తోడుకుపోతుంది. అది శాస్త్రం. అది శాస్త్రం అంటే గైడ్. నువ్వు మోక్షాన్ని పొందే వరకు నేను పరుగుతూ ఉంటుంది. అదే శాస్త్రం. శాస్త్రాన్ని ప్రమాణంగా పెట్టుకో, బాలిపోయే మాటలు ప్రమాణంగా పెట్టుకోకు, వార్తాపత్రికల మాటలు ప్రమాణంగా పెట్టుకోకు. నేను ఏదైతే బాగు చేస్తున్నావో ఆ మాటను ప్రమాణంగా పెట్టుకో. ఆ మాట ఎక్కడుంది? శాస్త్రంలో ఉంది. ఆ శాస్త్రం అంటే ఎవరనుకుంటున్నావు? అదే సత్యం, అదే చైతన్యం, అది ఈశ్వరుడు, అది సర్వవ్యాపి, వాడు గోవిందుడు. అంటే నువ్వు మానసిక నీ గురువుతో భగవంతుడితో ఈశ్వరుడితో భగవంతుడు చెప్పిన వాక్యంతో మానసికమైన అనుబంధం పెట్టుకో. నువ్వే ఎక్స్పెరిమెంట్ చేస్తానంటే ఏంటి? భగవద్గీత అంటే సత్యం. సత్యం లేదు, కృష్ణుడు చెబుతాం కాదు, సత్యం మాట్లాడింది అక్కడ. అంటే భగవంతుడు కాదు అని చెప్పింది మనం చేస్తామో చేయొచ్చు. చెడు మిగిలిన దుఃఖం, మిగిలిన అశాంతి, మిగిలిన క్షోభ. నీకు చదివి ఉందనుకోండి, నీకు నువ్వు చదివని పేద నీ తెలివితేటలు అంటారు. ఏ ఒక్కరు ఇప్పుడు మన సముద్రంలో ఏదో భూకంపం వచ్చి నాకు వచ్చి ఇంత సైన్స్ చెరిగిపోయింది అంటున్నారు, మీ టెక్నాలజీ పెరిగిపోయింది అంటున్నారు, ఇంత సైన్స్ పెరిగిపోయింది. అవి వచ్చినట్టు కూడా ఎవరికి అర్థం అవ్వలేదు. అసలు దాన్ని ఎలా అయినా ఆపిసేయలేదు. అసలు వస్తుందని కూడా ఎవరికి అర్థం అవ్వలేదు. ఏంటి సైన్స్ టెక్నాలజీ పంచిపోతే ఆయనే ఈ పంచభూతాలు ఎవరు? భగవంతుడే. ప్రపంచం అంటే ఏంటి? గాలి నిప్పు నీరు ఇది. ప్రపంచం అంటే పంచభూతాలు ఎవరు నిజర్మించడం అంటేనే మనం కొంతకాలం నిజర్మిస్తే లేదు. మన అందరినీ ముంచేయగలకు సరిపడి సముద్రంలో నీరుంది, కంగారు పడకండి మీరు. సముద్రం వాడడం పంచడానికి సరిపడే నీరు లేదు. కైకూరి కూడా వచ్చి ముంచేసి నీరు సముద్రంలో సరిపడి ఉంది. సముద్రంలో తక్కువ నీరు ఉంది అనుకోకండి. మీరు ఎవరుకుంటున్నారండి? సముద్ర ఉద్యమం పోలేదు అనుకుంటున్నారు. మనకేం పడలేదు అనుకుంటున్నారు. వస్తాను ప్రళయం వస్తున్నాం. మన కైకూరి మొత్తం దేశం అంతా ప్రపంచం అంతా ముంచేస్తున్నాం. ఇప్పుడు అదే ప్రళయం. అండ్ నేను తక్కువ ఉంది అనుకుంటున్నారు. సరిపడే నేను సరిపడేమో మనం ముంచేయడానికి వీటికే పారిపోవాలనుకుంటారే. మన చూసేవాడికి వచ్చి మీద కేటాయం పడిపోతుంది. ఆ కేటాయం చూస్తాం. ఒకటి మీద పారిపోవడానికి ప్రయత్నం చేస్తాం. ఒకటి పారిపోవడానికి ప్రయత్నం చేసే ముందు కరెంట్ వచ్చి ఒక కాడు ఎత్తి వచ్చి మన మీద పడిపోతుంది. ఫుడ్ బుక్ వేసి చచ్చిపోతాం. నీ సైన్స్ ఏంటి? నీ టెక్నాలజీ ఎంత తలకాయ అంత పంచభూతాలు విజృంభించలేదు కాబట్టి నీ సైన్స్ దగ్గర విజృంభిస్తే మీరు క్షణాల్లో పోతాం. అంటే ఆ వేదకాలం నాటి ఋషులు వాళ్ళు స్టడీ చేసి ప్రకృతిని శోధించి మానవ స్వభావాన్ని శోధించి ఇక్కడికి ఆ సరైన భగవద్గీతకి ఇక్కడ ప్రమాణంగా తీసుకుని జీవిస్తే బాగుపడతావు లేకపోలేదు నువ్వు ఆలోచించుకుని ఇష్టం వచ్చినట్టు చెయ్యి. బలవంతుడు ఏం చేయటాడు భగవంతుడు? అర్జునుడితో చెప్పి నీకు ఎలా బలవంతు ఎలా చేయని చెప్పాడు. కానీ బలవంతం అంటే చేయలేదు. నో కంపోజ్ అట అని గురువు భౌతిక కార్యం కాదు. గురువు అంటే శరీరం కాదు. గురువు అంటే చైతన్యమే. గురువు అంటే బ్రహ్మమే. గురువు అంటే చావు లేని సత్పదార్థమే. మన శరీరం చనిపోయినప్పుడు బంధువుల తోటి స్నేహితులతోటి అందరితో సంబంధం చెయ్యిపోతున్న గురువుతో తప్పించు. అదే పుణ్యనోట్లో పడ్డ మాంసపు మొక్క. పుణ్యనోట్లో పడ్డ మాంసపు మొక్క బయటకు వస్తుంది. కానీ గురువు అనుగ్రహంలో పడ్డవాడు బయటకు రాలేడు. వాడు రక్షింపబడతాడు. అంటే గురువు మీరు ఏదైనా మంచి స్థితిలో ఉన్నాడనుకోండి, మీకు ఎవరైతే ఇష్టమో వాళ్ళు కూడా స్థితిలోకి రావడం చూస్తారు. మీరు మన చీఫ్ మినిస్టర్ చేస్తాడు రాజశేఖర్ రెడ్డి. మీరు చంద్రబాబు నాయుడు లౌక్యుడు కాదు రాజశేఖర్ రెడ్డి. రాజశేఖర రెడ్డి ఒక మంచివాడు కాదు. నమ్మిన వాడు స్టేజ్ మంచివాడు చెడ్డివాడు అడిగితే పోస్ట్ ఇచ్చేయాలనుకుంటాడు. మనం నమ్మన్నాడు అది మంచివాడు చెడ్డివాడు. మన పదవులైనప్పుడు మనం నమ్మన్నాడు. మనం పదవి ఇచ్చినప్పుడు నమ్మన్నాడు. నమ్మిన వాళ్ళని వదిలేస్తాడు ఏదో పదవి ఇచ్చారని చూస్తుంటాడు. అంటే విశ్వాస పాత్రను విడిచిపెట్టకూడదు. అది చెడ్డవాడు వచ్చి మంచివాడు వచ్చిన వేరే విషయం. విశ్వాస పాత్రను విడిచిపెట్టకూడదు. ఒక మనిషికి ఎంత ఎలా ఉంటే దేవుడు మనం విశ్వసిస్తాంటే దేవుడికి ఎలా ఉంటుంది? మనం ఒక మామూలుగా 10 మంది ఓటు వేసిన ముఖ్యమంత్రికి ఎలా ఉంటే విశ్వాస పాత్రను మనం విడిచిపెట్టకూడదని. మన భగవంతుడి పట్ల మనకి సజీవమైన విశ్వాసం ఉంటే ఆయన ఎలా ఉంటాడు మన పట్ల? ఒక మామూలు మనిషికి ఎంతున్నప్పుడు విశ్వాస పాత్ర మీద ప్రేమ ఈశ్వరుడికి ఎంత ఉంటుంది? అంటే మానసిక అనుబంధం కూడా చాలా ముఖ్యం. మానసిక అనుబంధం కూడా చాలా ముఖ్యం. అంటే భౌతిక గురువు అంటే దేహం కాదు. గురువు అంటే దేహం కాదు. దేహం పోయిన తర్వాత కూడా గురువు చోట అనుబంధం కంటిన్యూ అవుతుంది. గురువు అంటే ఎవరు? ఆత్మ. గురువు అంటే సత్యం. ఆ సత్య జ్ఞానం మనకు కలిగేవాడు గురువుడికి పెట్టిన వాడు గురువు అంటే. కృష్ణుడు భగవంతుడు కూడా, భగవంతుడు అంటారు వాడు కూడా, దేవాది దేవుడు కూడా, కృష్ణుడు గోవిందుడు కూడా దేవతలకు దేవుడు అనుకుంటున్నాం కదా. పైగా దేవతల అగ్రహీయుడు అనుకుంటున్నాం కదా. ఆయన కూడా భగవద్గీత ఏం చెప్పారంటే, అర్జున నువ్వు ముముక్షత్వం కలిగి, ముముక్షత్వం లేకుండా మోక్షం రాదు, జిజ్ఞాస లేకుండా జ్ఞానం రాదు. ముముక్షత్వం కలిగి, జ్ఞానం కలిగి, వినయం కలిగి ఎవరైతే తత్వజ్ఞానం పొందాడో, ఎవరైతే తత్వం అనుభవంలో ఉందో, ఎవరికైతే తత్వం అనుభవంలో ఉందో, ఎవరైతే ఆత్మజ్ఞానాన్ని సముపార్జించాడో వారి దగ్గరికి వెళ్లి స్వయంగా నేర్చుకుని వారికి ప్రీతి కలిగేలాగా నువ్వు మాట్లాడి వారిని నీ పట్ల వారికి అభిమానం కలిగేలాగా మాట్లాడి ఆత్మవిద్యను సంపాదించుకుని అర్జునుడు చెప్పాడు గీతలో గురువు యొక్క వైభవం అక్కడ చెప్పాడు. భగవానుడు ఈ ఆత్మజ్ఞానాన్ని సంపాదించుకోవడం ప్రయత్నం చేయటం మానేసి అమృతానుభవం పొందడానికి ప్రయత్నం చేసి మానేసి ఏది నిత్యము ఏది సత్యము సర్వకాల సర్వావస్థలు ఎప్పుడు మనం కూడా ఉంటుందో అటువంటి ఆనందాన్ని పొందటానికి మానేసి అటువంటి ఆనందాన్ని పొందటానికి సాధన చేయటం మానేసి ఇది సాధించాలి అది సాధించాలి అది సాధించాలి ఇది సాధించాలి ఇలా కాలక్షేపం చేస్తున్నారు ఒక పిచ్చవాడ. నీ దేవ ప్రారంభంలో ఏది ఉంటే అది జరుగుతుంది. ఈ దేవ ప్రారంభంగా పని చేయవలసింది చేస్తావు, ఆ పని చేసి నీకు యోగం లేక ఆ పని జరగదు. దేహాన్ని ప్రారంభానికి విడిచిపెట్టు, పోనీ నీ దేహం ద్వారా జరగవలసిన పని జరుగుతుంది. ఆ జరిగే పని ఎవరు ఆపచేయలేరు, ఆ దేహ ప్రారంభం. ఆ దేహం ఏ పని మీద వచ్చిన పని అయిపోతుంది. గాంధీ గారు సరిగ్గా స్వరాజ్యం వచ్చింది, గాంధీ గారి శరీరం విడిచిపెట్టి చరించే వచ్చిన పని అయిపోయింది. కొంతమంది సంపాదించి చచ్చిపోతారు, తిని వాళ్ళు ఏర్పాటుగా ఉంటారు. ఈ తెరపడి తిని వాళ్ళు ఏర్పాటుగా ఉంటారు. నేను ఆడి పాపం గంజను తిని, ఆడి గింజను తిని పాపం కోడలను కూడా మానేసి గింజను తిని పాపం కష్టపడి సంపాదించి చచ్చిపోతారు. ఈ మిగతా వాళ్ళు అందరూ ఈ పేకాటలు ఖర్చు పెట్టేస్తారు. ఈ తెరపడి తిని మన పేకాటలు కొట్టాను అంటే అది సంపాదించే బుట్టాడు, ఇది ఖర్చు పెట్టడానికి బుట్టాడు. ఏం తిరిగి ఖర్చు పెట్టేస్తాను అనుకోండి, అది అది బుట్టుదా ఇంత సంపాదించేవాడు తిని కూడా ఒకరు స్వరాజ్యం తెచ్చిన ఒకరు ప్రయత్నించడం చూస్తాడు కదా, లోపల చూస్తున్నాం కదా. కొంతమంది కష్టపడి మామూలు బట్టలు వేసి చిరిగిపోయిన బట్టలు వేసుకుని బట్టలు కూడా శుభ్రమైన చెడుక్కోరు, చిరిగిపోయిన బట్టలు వేసుకుని సంపాదించి చచ్చిపోతారు. అవి అధికారం లేదు, తింటారా చెరపడి తింటారంటారు, తింటే చేస్తారు. పైగా పైగా ఆ డబ్బులు బట్టి చెడ్డ వాటిలో కడతారు. లోపల మూలలో పాడవుతూ ఉంటారు, శరీరానికి అనారోగ్యం తెచ్చుకుంటారు, మనసు కుళ్ళిపోతారు. ఎందుకంటే వాడు అందుకు పుట్టాడు, ఎందుకు పుట్టాడు, జరిగింది లోకం అది. ఇంతకీ మీరు బాగా అర్థం చేసుకుని సబ్జెక్టు వాడు పెంచోడా, నువ్వు వచ్చిన పని ఏదో చూసుకో, నువ్వు వచ్చిన పని ఏదో చూసుకో, వచ్చిన పని మర్చిపోకు. నీ జయ ప్రారంభంలో ఏది జరగవలసి ఉంటే జరుగుతుంది. నీ దేవ ప్రారంభంలో ఒక పని చేయాలనుకుంటే జరిగిపోతుంది. ఇష్టం అయిపోయాను ఆ పని ద్వారా జరిగి యోగం లేదనుకో, అది జరగదు. ప్రయత్నం చేసినా జరగదు. నీ ద్వారా జరగవలసి ఉంటే జరిగిపోతున్న ప్రారంభంలో ఉంది కాబట్టి నీ ప్రారంభంలో లేదు. నీ ప్రయత్నం చేసినా జరగదు. అది నీ దేహాన్ని ప్రారంభాన్ని విడిచిపెట్టి ఆ డెస్టినీ నడిపిస్తూ నీ దేహాన్ని నడిపించి వెళ్ళిపోతా ఉంటుంది. శ్మశానానికి ఉండే వరకు ఈ లోపల కలగాపూర్వం చేసేసుకుని లోకంతో తాదాత్యం పొంది నీ మనస్సును పుణ్య చేసుకుని పాడవకుని ఆత్మజ్ఞాన సముపార్జనకు ప్రయత్నం చెయ్యి. నీ దేహాన్ని ప్రారంభాన్ని విడిచిపెట్టు. నీ సాంబార్థం చేసేసుకోకు. క్లారిటీ ఆఫ్ అండర్స్టాండింగ్ గీతలో కృష్ణుడు అంటాడు, ముందు అసలు అర్థం చేసుకో, అర్థం చేసుకో, స్పష్టత రావాలి నీ బ్రెయిన్ లో. అన్న స్పష్టత వస్తాంటే నీ గ్రామం వచ్చేస్తా, లోపలకి వెళ్ళక్కర్లేదు. అది ఏదో నీకు వెళ్ళేప్పుడుగా నీకు ఎంత వేరుగా ఉందో తెలుస్తాను. నువ్వు నీళ్ళు పడక్కర్లేదు. మనం నిప్పుడు దగ్గరికి వెళ్ళామనుకోండి, అది ఎప్పుడు ముట్టుకోక్కర్లేదు. దగ్గరికి వెళ్ళేప్పుడుగా ఎంత వేరుగా ఉంటుందో తెలుస్తుంది. అది లోపల ఆనందం అది అర్థం అవుతాండి. సబ్జెక్ట్ మీకు అర్థం అవుతాండని కొంత ఆ క్లారిటీ అంటే ఆలోచనలో స్పష్టత. నీ క్లారిటీ ఇదే పనిలో ఉన్న స్పష్టత. ఆ స్పష్టత వచ్చేప్పటికీ నీకు లోపల ఆనందం అను క్లారిటీ ఆఫ్ అండర్స్టాండింగ్ అక్కడ వచ్చేప్పటికీ నీకు కొంచెం ఆనందం అందుతా ఉంది. సరే వస్తువు పంచేదేమి చెప్పక్కర్లేదు. అసలు అవగాహనలోనే కొంత వచ్చేస్తుంది నీకు. నిప్పుడు ముట్టుకోక్కర్లేదు, దగ్గరగా ఉంటే నిప్పుడు ఎలా ఉందో తెలుస్తుంది. అలాగే వస్తువు దగ్గరికి ఎలా వస్తువుని పొందకముందే నీకు ఆ వస్తువు చాలా నీ అండర్స్టాండింగ్ వల్ల నీ అవగాహన వల్ల ఆ వస్తువు శక్తి ఎటు ఉండదు, ఆ వస్తువులో ఆనందం ఎటు ఉండదు, ఆ వస్తువు యొక్క వైద్యం ఎటు ఉండదు, ఆ సమీపంలో నీకు తెలుస్తూ ఉంటుంది. రమణ మహర్షి గారు అనేవారు, ఇక్కడికి వచ్చిన వారు ఎవరు ఒట్టి చేసినవాడు ఎవరు నాస్తికులు ఆస్తికులు అవుతారు, ఆస్తికులు భక్తులు అవుతారు, భక్తులు జ్ఞానులు అవుతారు. ఓ సైంటిస్ట్ వచ్చాడు రమణ మహర్షి గారికి. దేహం పోయేటప్పుడు జీవితం కూడా పోవాలి, తర్వాత జీవితం ఇవ్వకూడదనే ఉద్దేశం. కానీ జీవితం తర్వాత కూడా జీవితం ఉంటుందని, దేహం ముగిసినప్పుడు జీవిత యాత్ర ముగిందని అది నాకు ఇష్టం లేకపోయినా నేను చూసిన తర్వాత దానికి ఒక వస్తుంది. అందుకే మనుషులు ఎక్క సంతోషం మహాత్మా యొక్క దర్శనం దానికి అంతా ముందు తెలుస్తుంది. బాడీలు అంతా మీరు తెలుసుకునేందుకు దేవుడు చెప్పడానికి మీకు అది లోపల వస్తువు లేదంటే ఉంది కానీ ఇంద్రియముడు కందదు మనస్సుకు అందదు వాక్కు అందదు వాక్కి అందదు మనస్సుకి అందదు ఇంద్రియములకు అందదు అది లేదంటే ఉంది మీకు అన్నాంటి మాత్రం చేసేది లేదని కాదు అంటే మనం రెండు నుంచి పెట్టకూడదు బ్రహ్మ మహర్షి గారు అన్నాడు నీకు భక్తి వస్తే ముక్తి వచ్చేసి చెప్పాను చేసే డబ్బు ఉండాలి కానీ రైలు టికెట్ అని చెప్పి కొనుక్కుంటానండి ఇక్కడి నుంచి మెడ్రాస్ వెళ్ళాలనుకుంది మనం మెడ్రాస్ ఆ చేసిన డబ్బు ఉంటే టికెట్ అని చెప్పి కొనుక్కుంటాం డబ్బు ఉండాలి కానీ టికెట్ ఊరికి అని చెప్పి కొనుక్కుంటా భక్తి రావాలి కానీ వస్తే ముక్తి వచ్చేసినట్టే అన్నాడు ఇంకెవరు బ్రహ్మ మహర్షి గారు చేతిలో డబ్బులు కొనుక్కోండి భక్తి షాప్కి భక్తిని చెప్పు కొనుక్కుంటూ డబ్బు సంపాదించడం కష్టం కానీ ఇది భక్తిని సంపాదించేవో ముక్తి చేతికి వచ్చేసినట్టే అన్నారు ఆయన రైల్లో కూర్చున్నాడు అరగంటో ఎనకో ముందు పడేస్తున్నా కదా మమ్మల్ని తీసుకెళ్లి మెడ్రాసులో ఆ భక్తి రావాలి శంకరాచార్య గారు శివానంద మహర్ రాశారు శ్రీచైతంలో రాశారు ఆయనకి భారతదేశంలో రెండు క్షేత్రాలు పరమ ప్రీతి ఎవరికి శంకరాచార్య వారు ఒకటి కాశీ రెండు శ్రీశైలం ఒకసారి వచ్చి నెల రెండు నెలలు అలా ఉండిపోయారు శ్రీశైలం అప్పుడు శివానంద లహరి రాశారు ఆ శివానంద లహరిలో శివుడి గురించి రాస్తాడైనా నీ మెడలుండా పాములేసుకున్నావు నీ మెడలుండా పాములేసుకున్నావు మెడలుండా పాములేసుకున్నావు నేను ఏదైనా ఇంకా నేను ఆభరణాలు ఏమడుగుతాం జపజ్ఞానం ఇంటికంటే ఈ బుద్ధి వల్ల దోషాలు పోవు తనకి నాకు జన్మాంతరం నుంచి అనేక దోషాలు ఉంటే మన బుద్ధులు తెలుసున్నకుని తెలియనీకుండి తెలుసున్నీకుండి ఉంటే తెలియనీకుండి తెలుసున్నా తెలియని అన్ని నశిస్తాయి అది జపజ్ఞానం యొక్క ప్రయోజనం స్మరణ వల్ల అది ప్రయోజనం అంటే మానసిక అనుబంధం కనుక పెట్టుకుంటే మానసికమైన అనుబంధం కనుక మనం పెట్టుకుంటే మనసులో దోషాలు కూడా నశిస్తాయి మహర్షుల గురించి చెప్తున్నాడు హోలీ కంపెనీ గురించి చెప్తున్నాడు రామకృష్ణ పరమహంస గారు చెప్పారు సహజంగా గాలి వచ్చినప్పుడు సహజంగానే నీకు అవసరమైన గాలి వస్తున్నప్పుడు టేబుల్ ఫ్యాన్ తోటి సీలింగ్ ఫ్యాన్ తోటి పదే ఉందన్నాడు సహజంగా గాలి వచ్చినప్పుడు టేబుల్ ఫ్యాన్ తోటి సీలింగ్ ఫ్యాన్ తోటి పదే ఉంది అదే మహర్షుల యొక్క సన్నిధానంలో వాళ్ళ సమక్షంలో నీ లోపల జన్మాంతరంలోని ఏదైనా వాసనలు వస్తుంటే నీ ప్రయత్నంతో పెద్ద సంబంధం లేకుండానే నువ్వు పెద్ద కష్టపడక్క లేకుండానే వాసనలు కాలి బూడి తగ్గుతాయి అది మహాత్ములు చేసే నీకు ఉపకారం వాళ్ళు అనుకోరు నీకు ఉపకారం చేయాలని అనుకోరు వాళ్ళ దగ్గర ఉపకారం చేయాలని అనుకోవటం లేదు జరగటం లేదు వాళ్ళేమో అనుకోరు వాళ్ళకు ఉపకారం చేయాలని అనుకోరు అనుకుంటే మనస్సు ఉంది అక్కడ అలాగే అనుకోరు వాళ్ళు గౌరవ జరగవలసిన పని జరిగిపోతూ ఉంటుంది జ్ఞాని నేను ఉద్దేశించాలని అనుకోరు కానీ వాడి గౌరవ పని జరుగుతూ ఉంటుంది కానీ అనుకోరు అనుకుంటే మనస్సు వస్తుంది అక్కడ కానీ ఏం అనుకోరు వారు వారు ఊరకులు ఉంటారు వారు ఏం లోపల నుంచి ఊరరు వాళ్ళు ఊరకు ఉంటారు ఊరుకుంటూ జరగవలసింది ఎలా జరిగిపోతా ఉంటుంది వాళ్ళ సమక్షంలో అందుకని ప్రత్యర్థి ఇలా చేయి అలా చేయని ఏం బోధించేవాడు వాళ్ళ సమక్షంలో జరగవలసిన అంతా జరిగిపోతూ ఉంటుంది మనైన సమక్షంలో వాసన మనస్సు నిశ్చితం అవుతుంది నువ్వు జపం చేసి ధ్యానం చేసి పెద్ద కష్టపడినా కానీ మనసు అదుపులోకి రాకపోతే మనుషులు సన్నిధులు మహాత్ములు సన్నిధులు జీవన్ముక్తులు సన్నిధులు ముముక్షువులు సంతులు సన్నిధులు జిజ్ఞాసుల యొక్క సన్నిధులు ఆ శ్రీకర్ష ట్రూత్ వాడు సత్యాన్వేషకుల సన్నిధులు నీ మనస్సు నిర్మలం అవుతుంది నీ మనస్సు నిశ్చలమవుతుంది నీ మనస్సు అణుగుతుంది ఆత్మజ్ఞాన సముపార్జనకి ప్రిపేర్ అవుతుంది ఆ గురువు యొక్క అంటే జ్ఞానం యొక్క సన్నిధానంలో మహర్షుల యొక్క సన్నిధానంలో మహాత్మ యొక్క సన్నిధానంలో మామూలుగా నేను ప్రిపేర్ అవ్వటమే కాదు నీకు సమాధి స్థితి కూడా కలుగుతుంది విజయ శుద్ధి కలుగుతుంది జ్ఞాన శుద్ధి కలుగుతుంది దేహం ఉంటుంది పరం ఉంటుంది భగవంతుని నిరంతరం స్మరించుకోవటం వల్ల మనకు అన్ని ఇస్తారంటే అన్ని ఇచ్చి మోక్షం ఇస్తారు అక్కడ అంటే వాడికి దేహం ఉంది పరం ఉంది విశ్వాసం ఈ మనకి ఏదో ఈ పరం లేదు అది బయట ఉన్న సత్పురుషుడు మీ హృదయంలో ఉన్న సత్యంలోకి తీసుకువెళతారు. బైబిల్లో ఒక మాట ఉంది, ఈ హృదయంలో ఉన్న సత్యం నీకు అనుభవంలోకి వచ్చే వరకు నీకు స్వేచ్ఛ లేదు, స్వాతంత్రం లేదు, సుఖం లేదు. అది తేడా లేదు. నీకు నీ హృదయంలో ఉన్న సత్యం అదే జ్ఞానం, అదే బ్రహ్మం, అదే అనంతం. అది నీకు తెలిసే వరకు స్వాతంత్రం లేదు. నీకు తెలియచే ప్రకృతి నిన్ను విడిచిపెట్టదు. చనిపోయిన వాడు పుట్టడే అంత కాయము, పుట్టిన వాడు చనిపోవటం కూడా అంతే కాయము. నీ ప్రకృతి నిన్ను విడిచిపెట్టదు. అది చక్కడం నిన్ను తిప్పుతూ ఉంటుంది. నీకు స్వాతంత్ర్యం లేదు. ఎప్పటి వరకు నీ హృదయమైన సత్యం, నీ హృదయమైన జ్ఞానం నీకు అనుభవం అయ్యే వరకు నీకు స్వాతంత్ర్యం లేదు. స్వాతంత్ర్యం లేనప్పుడు సుఖం లేదు, శాంతి లేదు, ఆనందం లేదు. కొంతమంది అంటూ ఉంటారు మాట, అన్ని ఉన్నాయి సుఖం లేదు అంటాను. కొంతమంది అంటారు మాకు అన్ని ఉన్నాయండి సుఖం లేదు అంటారు. అన్ని ఉంటే సుఖం ఎక్కడ చూస్తుంది? లోపల ఏముంది అని తెలియదు కదా. ఎక్కడ ఏ బట్టలు కట్టుకుంటున్నాడు, మనం ఏ బట్టలు కట్టుకుంటున్నాం, వాడు ఏ తిండి తింటున్నాడు, మనం ఏ తిండి తింటున్నాం, వాడికి ఏ ఎక్కడ ఉందో అదనంగా సుఖం లోపల పొందవలసింది ఎలా పొందుతాడు? వాడికి బయట కంఫర్ట్ తీసుకొస్తున్నది. మీకు డబ్బు ఉందనుకోండి బాగా, మీ శరీరానికి కంఫర్ట్ తీసుకొస్తుంది. మీకు బాగా అర్థం చేసుకోండి, కానీ మైండ్ కంట్రోల్ తీసుకురాదు. మీకున్న డబ్బుతో మంచి బట్టలు కొనుక్కోవచ్చు, మంచి కార్లు కొనుక్కోవచ్చు, ఇమానాలు కొనుక్కోవచ్చు అని కూడా అది అయితే, అలాగే మీ మనస్సుకి దగ్గర కానీ మీ డబ్బు తీసుకురాదు. మనస్సుకి దగ్గర తీసుకురావడం డబ్బుకి చేతగానే ఇప్పుడు మోక్షం అలా తెచ్చిపెడుతుంది. ఇది కామన్ సెన్స్ ఉంటే చాలు మీరు అర్థం చేసుకోవడానికి. డబ్బు వల్ల మీకు మనోనిగ్రహం రానప్పుడు ఇంక మోక్ష ఎక్కడి నుంచి వస్తున్నాయి? రానే రాదు. కానీ డబ్బు చేసి పని డబ్బు చేసి పెట్టమని, డబ్బుకి చేత కాని పని మీరు డబ్బు నాయకుడు చేసి పెట్టమని. హరిచంద్ర ప్రసాద్ గారు తణుకు ఏదైనా ఆశ్రమం కట్టుకున్నాడనుకోండి, ఆయన ఆశ్రమం కట్టి కూర్చుంటే ఒక్కడే వెళ్ళడు. ఆయన దగ్గరికి ఎందుకు వెళ్తాడు? ఆయన డబ్బు ఉందని ఆశ్రమాలు కట్టేసుకుంటే ఎవరు రాదు. జ్ఞానం ఎక్కడ కూర్చుంటే అదే ఆశ్రమం, అదే తీర్థం, అదే కాశీ, అదే గంగ, అదే గాయ, అదే అరుణాచలం. డబ్బు శరీరం కొంత సుఖం తీసుకువస్తుంది, మనసుకు నిగ్రహం తీసుకురాలేదు, బాడీ కంఫర్ట్ తీసుకువస్తుంది, మైండ్ కంట్రోల్ తీసుకురాలేదు. మైండ్కి కంట్రోల్ తీసుకురాని డబ్బు మోక్షంగానే వస్తుంది. ఈ వేదంలో చెప్పాడు, మీకున్న డబ్బు వల్ల కానీ, మీకున్న చదువు వల్ల కానీ, మీకున్న సంతానం వల్ల కానీ, మీకున్న గౌరవం వల్ల కానీ, మీకున్న యశస్సు వల్ల కానీ, మీకున్న అధికారం వల్ల కానీ మోక్షం రాదు. అంటే ఏ వస్తువునా చేసేయలేదు, చేయలేదు కానీ దాని చేతకైన పని చేయలేదు. అది భగవాన్ చెప్పింది ఏంటంటే, ఇప్పుడు మీరు 10 రూపాయలు సంపాదించవచ్చు, 10 రూపాయలు సంపాదించుకోవచ్చు, అది ఆక్షేపణ ఏం చెప్పటం లేదు, మీ ప్రారంభం ఉంటే వస్తుంది. ఆ 10 రూపాయలు ఉండగా మన శరీరంలో చచ్చిపోతుంది. ఒకసారి మన శరీరం ఉండగా అదేనా పోతుంది. కొంతమందికి అది సంపాదించినట్టు అది బతుకొండకపోతుంది. మీరు బతుకొండగా పాపంగా 3 తరంలో 4 తరంలో పోతుంది. మనం సంపాదించింది ఒకసారి అది ఉండగా మునపోతాం, లేదా మన శరీరం ఉండగా అదే పోతుంది. ఒకసారి వచ్చింది పోయి తీరుతుంది, వచ్చింది పోయి తీరుతుంది. అక్కడ దాకా డాక్టర్ గారు ఉన్నారనుకోని ఉదాహరణకి, 1 సంవత్సరానికి ప్రాక్టీస్ మానేయండి మొత్తం ఏదైనా తీరని మర్చిపోతాడు. మీరు ఆస్ట్రమాట ఊరిలో డాక్టర్ గారు ఉన్నారనుకోండి, ఆయన వైద్యం చేస్తే 1 సంవత్సరాన్ని మానేయమనండి. ఆ వైద్యం మొత్తం ఆయనకు ఇచ్చిన చదువు, ఆయనకు ఇచ్చిన మందులు పేరు, మందులు కంప్లీట్ గా మర్చిపోతాడు. తలకాయ పూర్తి బలమేమో అని కూడా మర్చిపోతాడు. వచ్చింది పోతుంది, నేర్చుకున్నది కూడా పోతుంది. ఎప్పుడు ఉండేది వచ్చింది పోతుంది, మనం నేర్చుకున్నది కూడా పోతుంది, మనస్తో నేర్చుకున్నది కూడా పోతుంది, అభ్యాసం చేస్తుంది ఏదో పోతుంది. ఇది బాగా అర్థం చేసుకోండి. సర్వకాల అన్ని కాలాల్లో అన్ని అవస్థలతో అన్ని అవస్థల్లో అన్ని కాలాల్లో ఎప్పుడు ఎప్పుడు ఏ వస్తువు ఉంటుందో దాన్ని పొందటం లాభమా? ఇవాళ పచ్చగా దేవుడి పోయి వస్తువులు పొందటం లాభం మీరు ఆలోచించుకోండి. ఇవాళ పచ్చగా ఉండేవి ఎండిపోయేదానికి మీరు చాలా కష్టపడుతున్నారు. ఇవాళ పచ్చగా ఉండి రేపు ఎండిపోయే వస్తువు సంపాదించడం కూడా మనం కష్టపడతానే కానీ అది రాదు. దానికి కూడా చాలా కష్టపడుతున్నారు. రైతు బాగా ఉంది. ఈ చిన్న వస్తువుకే మీరు ఇంత కష్టపడేటప్పుడు అన్ని కాలాల్లో అన్ని అవస్థల్లో ఇప్పుడు సమానంగా ఉండే వస్తువు దాని పొందటం గొప్ప. ఇవాళ పచ్చగా ఉండి ఎప్పుడే వస్తువుని గొప్ప ఇప్పుడే వస్తువుని పొందటం గొప్ప అంటే స్వప్నానికి జాగ్రత్త అవస్థకి నిద్రకి అన్నిటికీ అతీతంగా ఉన్న వస్తువుని పొందటం గొప్ప. ఒక కాలంలో ఉండి ఇంకో కాలంలో లేని వస్తువుని పొందటం గొప్ప. ఇంకోటి చెప్తున్నాను మళ్ళీ మరి రిపీట్ చేస్తున్నాను మీకు. గాఢ నిద్రలో దేహాభిమానం లేదు. గాఢ నిద్రలో దేహాభిమానం లేదు. మిమ్మల్ని ఎవరైనా పొగిడితే సంతోషించరు విమర్శిస్తే దుఃఖపడరు. ఎప్పుడు గాఢ నిద్రలు జాగ్రత్త వస్తువు అలా ఉండటం నేర్చుకోండి. నేను మాట్లాడుతున్నాను మీకు. గాఢ నిద్రలో మన మంచం దగ్గర ఇచ్చేవారు స్వాత్రం చేస్తారనుకోండి మనకేమనిపించింది వికారం లేకుండా ఉంటాం. ఎవరో వచ్చి తిడతారనుకోండి అప్పుడు వికారం లేకుండా ఉంటాం. గాఢ నిద్రలో నీకు దేహాభిమానం లేదు. అదే జాగ్రత్త వస్తున్న దేహాభిమానం లేకుండా ఉండటానికి నేర్చుకోండి. అభ్యాసం చేయండి. అభ్యాసం కూసి విద్య. అభ్యాసం లేకుండా ఇది రాదు. ఎప్పుడూ సర్వకాల సర్వవస్తులు ఉండే వస్తువులు పొందడానికి అసలు ప్రయత్నం వదిలేసి మీ జీవితం ఉంటే ఇవాళ పచ్చగా ఉండి రేపు ఎండిపోయి రేపు ఎండిపోయేదానికే నువ్వు ఖర్చు జీవితం అంతా వేస్ట్ చేసేది. అంటే ఇప్పుడు భగవాన్ చెప్పింది ఏంటంటే అండి, మీ ఇంటికి చుట్టం వస్తాడనుకోండి మీరు గ్యాస్ పెంచేది కాఫీ పెడతారు అంతేనండి. మీరు మీ ఇంటికి చుట్టం వస్తే ఎలా పెడతారండి గ్యాస్ పోయి? మీ ధనవంతుడైతే గ్యాస్ పోయి అందరికీ ఉంటాయని మరి అది లేకపోతే కట్టించుకుంటే పిడకలతోనే పెడతారు కాదండి. కట్టించుకుని పెట్టినా పర్లేదు కాఫీ. గ్యాస్ పోయి చూడు పెట్టినా కాఫీ పర్లేదు. నీ దగ్గర 100 రూపాయలకాయచారు 100 రూపాయలకాయచారు ఉన్నాడు. 100 రూపాయలకాయచారు 1000 రూపాయలకాయచారు పూడు పెట్టి కాఫీ కాసిస్తే ఎలా ఉంటుందని అడుగుతున్నాడు. ఎవరైనా ఎలా కాసిస్తారండి? 1000 రూపాయలకాయచారు ఇరువు నీకు తెలుస్తుంది. 1000 రూపాయలకాయచారు పూడు పెట్టి కాఫీ కాయలు ఏం కాస్తే రావట్లేదు. ఇంటే గ్యాస్ పోయి లేకపోతే పిలక వేస్తావు. నీకు అజ్ఞానం నీకు అంటే 1000 రూపాయల కాగితాన్ని పొయ్యి పెట్టి కాఫీ కాసేటటువంటిది అమూల్యమైన ఈ జీవితాన్ని భగవంతుడు ఇచ్చిన ఈ జీవితాన్ని జ్ఞానాన్ని పొందటానికి మానేసి చిన్న విషయాలు ఖర్చు పెడుతున్నాం. అది కాఫీ కాసేవడానికి పిరకలు సరిపోతాయండి. అది పొలాలు సరిపోతాయి. అది గ్యాస్ 1000 రూపాయల కాగితాలు పొయ్యి పెట్టి ఎక్కలేదండి. అంటే జీవితం చాలా విలువైంది. జీవితం చాలా విలువైంది. దీన్ని వేస్ట్ చేసుకుంటున్నామని చెప్పడం కోసం అలా చెబుతున్నాను బలాసం. అదే కృష్ణుడి గీతలో ఏం చెప్పాను, కర్తవ్య కర్మ చేసుకో, నీ దేహయాత్ర సరిపడి పని చేసుకో, భగవద్గీతను చదువుకో, గంగలో నీకు అవకాశం ఉంటే గంగలో స్నానం చెయ్యి, గోవిందుని భజించుకో, నీకు ఏమైనా కలిగి ఉంటే పెట్టుకో, జీవ ప్రారంభంగా ఇది జరిగినా గౌరవం వచ్చినా అలా గౌరవం వస్తే కుంగిపోకు, అనవరం వస్తే కుంగిపోకు. నేను దేహానికి ప్రారంభాన్ని బట్టి వచ్చింది, దేహానికి ప్రారంభాన్ని బట్టి వచ్చింది. అది నిజం కాదు, అది స్వప్నం. ఆ స్వప్నాన్ని చూసి ఒక అంగారు పడతాయంటి. ఇప్పుడు మీకు వెనుకొచ్చిన డబ్బు ఉంది అనుకోండి, ఇక మాట వలసి కొనుక్కోండి, జాగ్రత్తగా అర్థం చేసుకోండి సబ్జెక్ట్. మీకు రాత్రి వెనుకొచ్చిన డబ్బు ఉన్నట్టు కలవచ్చింది, నాకు డబ్బుంది డబ్బుంది అనుకుంటా ఉన్నాను, మెలకు వచ్చేస్తుంది, ఏదో టైంలో మెలకు వచ్చేస్తుంది. మెదుకు వచ్చాక నాకు నీ కొట్లున్నా నీ కొట్లున్నా నువ్వు సంతోషిస్తావా? నువ్వు సంతోషించు. నేను చేసి సంతోషించాను చెప్పండి మరి. అది అసత్యం అని మీకు తెలిసిపోయింది. వచ్చి నువ్వు అడుగుతావు కూడా నువ్వు సంతోషించాను, నీకు ఎన్ని కోట్లు ఉందని సంతోషించు. ఏం చేసి సంతోషించడో చెప్పండి. అది అసత్యం అని మీకు తెలిసిపోయింది. అది అసత్యం అని మీకు తెలుసున్నది. మేము వచ్చిన మనం సంతోషించమన్నా సంతోషించరు మీరు. అజ్ఞాని ఎందు నుంచి పెడుకున్నాడు, స్వప్నం నుంచి జాగ్రత్త పెడుకున్నాడు. జ్ఞాని జ్ఞాని నిజాగ్రత్త వస్త్రం చూడడానికి మేలుకుంటాడు. అది జ్ఞానం. ఇప్పుడు మీరు మెదట్లో ఒక కారు వచ్చింది అనుకోండి, మీకు అనుకోని మాట వచ్చు. మెదట్లో కారు వచ్చింది అనుకోండి, మెదకు వచ్చింది. మెదట్లో కారు దీనికి స్వప్నంలో కార్లు తిరుగుతున్నట్టు వచ్చింది అనుకోండి. మెదకు వచ్చాక మీకు ఆ కారు కోసం మీరు తిరుగుతారు, ఎక్కడుంది ఎక్కడుందని లేదు. ఏం చెప్తారని చెప్పండి. అది అసత్యం అని తెలిసిపోయింది. నా కారు పోయిందని మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళరు. ఏం చెప్తారు, సత్యం కాదని మీకు అర్థం. సృష్టి కూడా అంటే అయితే భగవంతుడు మీ ప్రారంభాన్ని బట్టి మీరు కొంతమందికి అన్ని అవకాశాలు ఇస్తాడు. భగవంతుడు మీకు ప్రారంభాన్ని బట్టి అన్ని అవకాశాలు ఇస్తాడు. అవకాశాలు మీరు సద్వినియోగం చేసుకోవాలి, కానీ అవకాశాలను చూసి అవినయం తెచ్చుకోకూడదు. మీకు భగవంతుడు నిజంగా అన్ని అవకాశాలు ఇచ్చాడనుకోండి, అవకాశాలను మీరు సద్వినియోగం చేసుకుంటే మీకు మంచి జన్మ ఇస్తాడు. అవకాశాలను మీరు సద్వినియోగం చేసుకోవడానికి మళ్ళీ వెనక్కి పంపిస్తాడు. భగవంతుని ఏ అవకాశం ఇస్తే అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ అది మన ఆత్మజ్ఞాన సంపాదనకు ఉపయోగించుకోవాలి. వీరి దీపం ఉంది, ఇక్కడ దీపం ఉందనుకోండి, ఆ దీపం కింద మనం పిలకాటాడుకోవచ్చు, ఆ దీపం కింద భగవద్గీత చదువుకోవచ్చు. అలాగే దీపం మీద పిలకాటాడుకున్నవాడు పిలకాటాడుకోమని చెప్పదు, భగవద్గీత చదువుకోమని చెప్పాడు, భగవద్ చెప్పదు. వాడు వాసన బట్టి వాడు చేస్తాడు, వీడు వాసన బట్టి వీడు చేస్తాడు. ఈ గొడవలకి నాకు సంబంధం ఏంటంటున్నాడు కృష్ణుడి గీతలో. అది వాడు పక్క చెప్పుకుంటున్నాడు. ఆయన వాడిని పిలకాట నేను వాడికి వెళ్ళిపోయిస్తున్నాను, వీడికి వెలిచేస్తున్నాను. అయితే వెలిచిన వాడు దుర్వినియోగం చేసుకుంటున్నాడు ప్రకాశముడు, భగవద్గీత చదువుకున్నాడు సద్వినియోగం చేసుకుంటున్నాడు. ఎవడలవాటి ఆడిని ఎవడు వాసిన వాడిని, వాడు అవగతిపోతాడు, ఈ పురోగతిపోతాడు, నాకు సంబంధం ఏంటన్నాడు ఆయన. నేను వెళితే వాడికి ఇస్తాను, వీడికి ఇస్తున్నాను. బాగుపడేవాడు బాగుపడుతున్నాడు, పాడేవాడు పాడవుతున్నాడు. ఇది అంతా సంప్రదం, అంతా సంప్రదం. ప్రజలు ఇంకోటి జయాపజయములు, గౌరవాలు, అగౌరవాలు. అంటే ఇప్పుడు మీరు ఒకసారి చిన్న పని చేస్తే గొప్ప లాభం వస్తుంది. కొంతమంది కొంతమందికి చిన్న పని చేస్తారనుకోండి, అది గొప్ప లాభం వస్తుంది. మనం ఏమనుకుంటామంటే ఏంటి ఏమాత్రం మనకి ఇంత ధనవంతుడు అయిపోయాడు లాభం వచ్చింది అనుకుంటాం. అలా కంగారు పడకండి. ఆ పూర్వజన్మకి దీనికి ఏదో సంబంధం ఉంటుంది. పూర్వజన్మలకి దీనికి సంబంధం ఉంటుంది. అయితే శాస్త్రంలో ఏం చెప్పాయంటే మీకు లాభం వచ్చినా, ఏదైనా సడన్గా లాభం వచ్చినా, సడన్గా నష్టం వచ్చినా, దీనికి పూర్వజన్మలకి ఏదో సంబంధం ఉంటుంది. అది మీకు అర్థం కాక కంగారు పడతాం. సరిపోతారు. మనకి వాళ్ళకి ఎంతవరకు అనుబంధం ఉందో అంతవరకు. ఇప్పుడు మన ఇంట్లో నలుగురు ఉన్నామనుకో, నలుగురు ఒక రోజు చనిపోరు. మనం ఉండగా వాళ్ళనే చనిపోతారు, వాళ్ళు ఉండగా మనమే చనిపోతారు. అంటే అనుభవంలో మనకు ఆ కుటుంబంతో ఎంతవరకు ఉంటే అంతవరకు. ఇది భగవద్గీతలో కృష్ణుడు చెప్పాడు. చనిపోయిన వాళ్ళ గురించి దుఃఖపడకండి, చనిపోయిన వాళ్ళ గురించి దుఃఖపడకండి, దుఃఖపడద్దు. బతుకున్న వాళ్ళు ఎప్పుడు వెళ్ళిపోతారని కనిపెట్టుకుండకండి. ఆ గది ఎప్పుడు కాలేదని కనిపెట్టుకుండకండి. బతుకున్న వాళ్ళు ఎప్పుడు చనిపోతారని కనిపెట్టుకోనకండి. చనిపోయిన వాళ్ళ గురించి దుఃఖపడకండి. ఇవన్నీ నేర్చుకోండి. మీరు బతుకున్న వాళ్ళు మనం గౌరవంగా చూడాలి. అది ఎప్పుడు చనిపోతారో, ఇప్పుడు చనిపోతారో, వెళ్ళిపోతే బాగుంది, వెళ్ళిపోతే బాగుంది అలా అనుకోకూడదు. చనిపోయిన వాళ్ళ గురించి దుఃఖపడకూడదు. ఎవరైతే చనిపోయారో వాళ్ళ మీద మనకు నిజంగా గౌరవం ఉందనుకోండి, ఆయన బతుకున్నారని అనుకో, ఆయన బతుకున్నప్పుడు మనం ఎలా ఉన్నామో ఇప్పుడు అలాగే ఉండాలి. మన ఇంట్లో ఎవరైనా చనిపోయారనుకోండి, వాళ్ళ మీద మనకు నిజంగా గౌరవం ఉందనుకోండి, గౌరవం ఉందనుకోండి, వాళ్ళు బతుకున్నప్పుడు ఎలా ఉన్నారు, ఉన్నప్పుడు కూడా అలా ఉండగలిగితేనే వాళ్ళ మీద గౌరవం ఉన్నట్టు. మనకు రామకృష్ణ పరమహంస గారి భక్తుల్లో, డైరెక్ట్ భక్తుల్లో రామకృష్ణ ఉండకూడదు. ఆయన పేరే రామకృష్ణ అంటే, ఆయన గురువు గారి పేరు ఆయన పెట్టుకున్నాడు. మెడ్రాస్ మఠం అంతా ఆయన అభివృద్ధి చేశాడు. ఆ రామకృష్ణ పరమహంస గారి బొమ్మకి, ఆ విగ్రహానికి శీతాకాలం ఒక బట్ట తిరుగుడు, వేసాకాలం ఒక బట్ట తిరుగుడు. శీతాకాలంలో కొంచెం దర్శనం తప్పుడు కట్టివాడు, వేసాకాలం పరచడం తప్పుడు కట్టివాడు. ఇది ఆయన బొమ్మ అనుకోలేదు, ఆయన రామకృష్ణ, ఆయన దృష్టిలో రామకృష్ణుడు పోయడం అంటే ఉన్నాడని వాడికి మోక్షం. శీతాకాలం కొన్ని దర్శనం తప్పుడు కట్టివాడు ఆ విగ్రహానికి, ఆ బొమ్మకి. వ్యాసకాలం పరిచయం దుప్పట్లు వేసేవాడు, అంటే గాలి ఇయ్యారని. అంటే రామకృష్ణ నా దృష్టిలో పోయాడు, ఆయన దృష్టిలో ఉన్నాడని, ఆయన చూస్తున్నాడు ఉన్నాడని, ఆయన బతుకున్నట్టుగానే జీవించాడు. చనిపోయినట్టు ఎప్పుడు రామకృష్ణుడు జీవించలేదు. మెడ్రాస్ మఠం అభివృద్ధి చేసిన రామకృష్ణుడు, ఆ గురువు గారి పేరు ఆయన పెట్టుకున్నాడు. ఆయన పేరు రామకృష్ణ ఆనంద. కింద విష్ణు గారు అన్నారు, ఓ భగవాన్, టీవీతోటి నాకున్నా ఆయన భగవాన్ ఇది నాటిది కాదు, కానీ ఏ నాటిదో నాకు తెలియదు. ఇంత విష్ణు గారు ఉన్నాడు భగవాన్ తోటి, నీటితో ఉన్న అనుబంధం ఇది నాటిది కాదని తెలుస్తుంది. ఈ జన్మ కాదని మటుకు స్పష్టంగా తెలుస్తుంది. ఈ నాటి అనుబంధం కాదని తెలుస్తుంది, కానీ ఏ నాటిదో తెలియటండి. ఎక్కడో ఆత్మ ఉందని నేను చెబుతున్నావు, నీ శరీరం కూడా ఆత్మ. ఆ విష్ణుదేవుడు భగవంతుని ముందు ప్రేమ పొంది ఏదో ఆత్మల్ని ఎక్కడ ఉందని చేయటము, ఈ శరీరం కూడా ఆత్మ. ఈ శరీరం ఆత్మ కాకపోతే ఏమిటి? ఆ శరీరాన్ని ఎవరు తొడిగారు? వాసన తొడిగిందా? వాసనలోనే తొడిగిన ఆ శరీరాన్ని వాసన తొడుక్కలేదు. ఆ శరీరాన్ని ఎవరు తొడుక్కున్నారు? ఆత్మ తొడుక్కుంది కాబట్టి శరీరం కూడా, ఈ శరీరం కూడా ఆత్మ. వాసన సాహిత్యంగా మీకు ఆ శరీరం వచ్చింటే అసలు వాసన వల్ల శరీరం వస్తుంది. వాసన వల్ల మీకు ఆ శరీరం వచ్చింటే అది ఆత్మ కాదు, శరీరం ఆత్మ కాదు. ఆ శరీరాన్ని ఎవరు తొడిగారు? ఆత్మ తొలగింది, ఆత్మే కావాలని తొలగింది ఆ శరీరాన్ని. అప్పుడు మీ శరీరం కూడా శరీరం ఎలా ఉంటుంది? అది కూడా ఆత్మ, మీ శరీరం కూడా ఆత్మ, మీ మాట ఆత్మ, మీ శరీరం ఆత్మ, మీ స్లూపు ఆత్మ అంత ఆత్మ. ఆ శరీరాన్ని కోరికలు తొలగలేదు, ఏ తొడిగింది? ఆత్మ తొడిగింది. ఆత్మ తొడిగింది శరీరం ఆత్మ కాకుండా ఎలా ఉంటుంది? శరీరం ఆత్మ కాదు, శరీరం ఆత్మ కాదని చెప్తుంది మాయలో పట్టం లేదని శరీరం ఆత్మని మనకు తెలుస్తుంది అన్నారు. వెంటనే మనం అనుకునేది ఏంటంటే అది సాధిందాం ఇది సాధిందాం అలా అనుకోకుండా ఒకరు సాధించబడుతుంటే సాధిస్తారు. మీ దేహం మీ ప్రారంభాన్ని బట్టి ఏదైనా సాధించాలంటే సాధిస్తారు. మీ దేహం ద్వారా ఏదైనా సాధించవలసి ఉంటే అడగదు. మీ దేహం ద్వారా సాధించలేని ఏదంటే మీరు ప్రయత్నం చేసిన జరగదు. ఆ దేహాన్ని ప్రారంభానికి వెళ్ళేయండి, మీరు ఆత్మజ్ఞానాన్ని సంపాదించుకోండి, తత్వజ్ఞానాన్ని సంపాదించుకోండి, మీరు ఏదిగా ఉన్నారో దాని తాలూకు అనుభవం పొందండి. జీవితానికి చావుకు లేని భేదం వచ్చింది, జీవితానికి చావుకు భేదం లేదు. ఆ భేదం అభేద స్థితికి ఎదిగి రండి. ఇప్పుడే ప్రయత్నం చేసుకోండి. ఒకప్పుడు మీకు శక్తి చాలటం లేదనుకోండి, కనీసం మీ శరీరం మరణించే రోజుకైనా మీరు పొందవలసింది పొందండి. ఇదే ట్రైనింగ్ గ్రౌండ్. ఇతర లోకాలకి ఏం లేదని, మంచి లోకాలు చెడ్డ లోకాలు అంటే నువ్వు సాధన పనికి వచ్చే లోకాలు కాదు. అంటే ఇక్కడ ఉండగానే, ఈ భూమి మీద ఉండగానే మీ శరీరం అటు ఇటు తిరిగేటప్పుడే మీరు కాలాన్ని సద్వినియోగం చేసుకుని తరించండి. ఒకవేళ మీకు ఏమైనా కష్టాలు వస్తే కంగారు పడకండి, అది స్వప్న. మీకు ఏమైనా భోగాలు వస్తే గర్వం పొందకండి, అది స్వప్న. ఇది బాగా అర్థం చేసుకోండి. మీకు ఏమైనా కష్టాలు వచ్చాయనుకోండి జీవితంలో కంగారు పడకండి, అది స్వప్న. అయితే మీకు సంతతులు వచ్చాయనుకోండి, గణం పడటం లేదు. ఏం చేయాలి? అది అది స్వప్నమే. అది డ్రీమ్ స్టెప్, ఇది డ్రీమ్ స్టెప్. మీకు ఏదైనా సంపదలు వస్తే మీ మనస్సు అంతర్గతమా సంపద అంతర్గతం? మీకు ఏదైనా కష్టం వచ్చింది అనుకోండి, ఆ కష్టం కూడా మీ మనస్సు అంతర్గతమా, అని కష్టం కూడా అంతర్గతం. ఇది కష్టం అనేది కొంచెం చెడ్డ స్వప్నం అనుకోవచ్చు, సంపద అనేది కొంచెం మంచి స్వప్నం అనుకోవచ్చు, జయం అనేది కొంచెం మంచి స్వప్నం అనుకోవచ్చు, అపజయం అనేది చెడ్డ స్వప్నం అనొచ్చు. కానీ స్వప్నం స్వప్నమే, మంచి స్వప్నం అసత్యమే, చెడ్డ స్వప్నం కూడా అసత్యమే. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. రెండు అసత్యాలు అంటే మీ రెండు దాని గురించి ఏం కంగారు పడద్దు. అది అసత్యమే, ఇది అంచే. మీరు చెడ్డ స్వప్నం వచ్చిన అసత్యమే, మరి మంచి స్వప్నం వచ్చినా కూడా అది అసత్యమే. అని ఇవన్నీ క్రాప్ దగ్గర విడిచిపెట్టండి. ఇదంతా అనాత్మ, ఇది దీనికి ఆత్మకి ఇచ్చి సంబంధం లేదు. మీరు అనుకునే గొడవలకి, మీ ప్రారంభాలకి, మీ పూర్వజన్మలకి, మీ పునర్జన్మలకి, మీకుండే సంక్రమణకి, లేదా మీకుండే భోగాలకి, మీకుండే కష్టాలకి, మీకుండే నష్టాలకి, మీకుండే బాధలకి, మీకుండే భారాలకి, లేకపోతే మీకున్నటువంటి ఐశ్వర్యాలకి, అసల సత్యానికి, ఆ నగర సత్యానికి, ఆ పరమ సత్యానికి, మనం చెప్పుకునే ఈ గొడవలకి ఇసుమంతో ఈ సంబంధం ఏదో చెంటే అక్కడ ఎంతో సంబంధం లేదు. చింతాకంత సంబంధం లేదు, కానీ ఏదో ఒక సంబంధం ఉందని కంగారు పడిపోతాం. నువ్వు మనం చెప్పుకునే విషయాలు అనాత్మకు సంబంధించి, నువ్వు అనాత్మ కాదు, నువ్వు ఆత్మ. నువ్వు అనాత్మ కాదు, నువ్వు ఆత్మ. అంటే నువ్వు అనాత్మ కాదు. నీ పనేది నువ్వు శ్రద్ధగా చేసుకో, పనితనులు అవ్వద్దు. నీ పనితనులు జ్ఞానానికి పనికి విరోధం లేదు, జ్ఞానానికి పనికి విరోధం లేదు. నువ్వు చేసుకునే పనులు చక్కగా చేసుకో, అది ఈశ్వరుడికి ప్రీతి కలిగేలా చెయ్యే పని. అప్రీతిగా చేయకు, ప్రీతిగా చెయ్యి. అయిష్టంగా చేయకు, ఇష్టంగా చెయ్యి. నువ్వు పని ఇష్టంగా చేస్తుంది, జ్ఞానం రావటానికి ఆ పని సహకరిస్తున్నాయి. మీకు జ్ఞానం వచ్చేకనే మీరు ఎప్పుడైతే చటుక్కున వస్తుంది అమృతారపు. ఎప్పుడు ముహూర్తం పెట్టేసుకున్నాడు అప్పుడు మీకు ముహూర్తం పెట్టేశాడు భగవంతుడు. ఆ ముహూర్తం చెందుతాలది మనకు, ముహూర్తం మటుకు పెట్టేశాడు మీకు కూడా. ఆ ముహూర్తం తెలియక రాజేమో రాజేమో అనుకుంటున్నాం. వాళ్ళు ఆదివారం ఉంది, ఆదివారం రేపు సోమవారం కదా వస్తుంది, కాదు సోమవారం వస్తుంది. ఇంకా అనుమానం మీకు అదే మోక్షం వచ్చేస్తుంది. మీకప్పుడు ముహూర్తాలు జరిగితేనే ముహూర్తాలు పెట్టేశాడు. ఆ ముహూర్తం పెట్టాక మళ్ళీ నేను ఎక్కడ యాగం చేయకుండా గొడవలు. ఆ ముహూర్తం పెట్టాక దేవుడు పెట్టిన ముహూర్తంలో మీకు అమృతానుభవం వచ్చేస్తుంది. ఏమొచ్చేస్తుంది? అమృతానుభవం వచ్చినప్పుడు మీకు ఏమనిపిస్తుంటే, అయ్యి బాబు తెలియక చాలా బాధలు పడిపోయాను, తెలియక కష్టాలు పడిపోయాను, తెలియక దుఃఖం తెచ్చేసుకున్నాను, ఏమీ లేని దానికి దుఃఖం తెచ్చేసుకున్నాను, ఏమీ లేని దానికి బాధపడిపోయాను, ఏమి లేని దానికి కష్టపడిపోయాను, అమృతానికి ఏమీ లేదు, ఏమీ లేని దానికి ఎంత గౌరవ తెచ్చి పెట్టుకున్నాను అనిపిస్తుంది. వాళ్ళు జ్ఞానుడికి పండితులకి మధ్య తేడా, అని శాస్త్ర పండితులకి జ్ఞానులకి మధ్య తేడా చెప్తున్నాను. ఊరికి పాండిత్యం కూడా ఊరికే రోజు కష్టపడితేనే వస్తుంది, కానీ శాస్త్ర పండితులకి జ్ఞానికి ఆత్మజ్ఞానికి మధ్య తేడా. కాపీ చేసుకుంటాం అనుకోండి, ఇలా కాఫీపై నొరగంటుంది, కాఫీపైన నొరగంటుంది. ఇది మనం నోట్లు పెట్టుకోగానే ఉంది, కాఫీ తగదు, నొరగ తగదు. ఆ నొరగ లాంటిది పని చేతడు. ఆ నొరగన గింటికి వెళ్ళి లోపల కాఫీ నోట్లో పెట్టుకున్నప్పుడు జ్ఞాని చెప్పిన మాట్లాడి తెలుగు. కాఫీ నోట్లో పెట్టుకుంటే పాలు తగవు, మీకు నొరగ తగ్గుతుంది. అది శాస్త్ర పండితులు చెప్పిన మాట్లాడు. ఆ నొరగలు ఇంటికెళ్ళి లోపల ఉన్న కాపీని నోట్లు వేసుకున్నప్పుడు జ్ఞానం చెప్పి, జ్ఞాని చెప్పిన మాట్లాడు, పండితులు చెప్పిన మాట. ఇంకా నొరగ ఆ నొరగ లోపల కళలు నోటికి చదువుతూ ఉంటుంది, కానీ విడిచి మటుకు ఎంతో కొంత తెలుస్తూ ఉంటుంది. నొరగ ఒకటి తగులుతుందంటే మనకి ఇంద్రుడు లోపల కలుతానని నొరగలే ఉంది, కానీ కాఫీ ఎంత బాగుందో మనకు చెబుతా ఉంటుంది. శాస్త్ర పండితులు చెప్పే మాట అక్కడ దారి చూపిస్తుంది. నొరగ లోపల కళలో పువ్వులతో రాలిపోతుందండి, కానీ కాఫీ రుచి ఎంతో మంది చెప్పేస్తుంది మనకు. అది కాఫీ కాదు, నొరగ కాఫీ ఇది కాదు, కాఫీ రుచి మటుకు చెప్తా ఉంటుంది. అంటే శాస్త్రపాణికి చెప్పి దాన్ని ఉరగలాంటిది జ్ఞాని మహాజ్ఞాని చెప్పి ఎలా పడుకు. మీకు ముహూర్తాలు అయిపోయిన పెట్టించడం మోక్షం రావటానికి ఇచ్చాడు. మీకు ముహూర్తాలు పెట్టబోతే ఈ మార్గంలో ఒక రాడు మీరు ముందు ముహూర్తం పెట్టాక మీకు ఈ మార్గంలోకి వచ్చాడు. మీరు సరించి యోగం లేదనుకోండి అసలు ఈ మార్గంలోకి రానే రాదు అసలు. చివరిసారిగా చెప్తున్నా ముగించింది మనకి, మళ్ళీ ముగిస్తున్నాను నేను, మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను కార్యస్థం కోసం రిపీటెడ్గా చెప్తున్నాను మీకోసం కాదు నా సంతృప్తి కోసం ముగిస్తున్న ముందు బుక్తి మీద చెల్లిస్తే అది కాలుస్తుంది, బుక్తి మీద చెల్లిస్తే నేను కాల్చమని అడగక్కడ అది కాలుస్తుంది. అది నివారించడం దాని స్వభావం, దీని స్వభావం అని నిత్య యొక్క స్వభావం. అలాగే మనం రోజు చెబుతాం ఇప్పుడు వస్తుంటే మనం చేసే స్నేహాలు పెద్ద స్నేహాలు అయితే చివరికి నిధి రోజు దుఃఖం ఎవరో దుఃఖం రాకుండా నీకు దుఃఖం లేకుండా ఎవరు ఆరు చేయలేదు దుఃఖం వచ్చేస్తుంది. సజ్జన సాంగత్యం ఎందుకంటే మంచి పదం కూడా రావటానికి మానసిక ఆరోగ్యం బాగుపడుతుంది, శారీరక ఆరోగ్యం బాగుపడుతుంది, రోగాలు కూడా తగ్గుతాయి. సైతన్య శాఖ వద ఆశ్రయం చెప్పడం ఎవరైనా శరీరంతో శరీరంలో ఏదో కొంత అనారోగ్యం ఉంటే మనసులో ఏదైనా అశాంతి ఉంటే మూడు ముక్కలు అనుకోమన్నాడు వేదవ్యాసుడు. మన ముసలవాడు, మన సంస్కృతికి మూలమైన, మన ఇద్దరు ముసలవాళ్ళని గౌరవించాలో ఒక యాసుడు రెండు వాల్మీకి. మన ముసలవాడు వాడు మన సంస్కృతికి మూలం. వ్యాసుడు ఏం చెప్పాలంటే మీకు మనసులో అశాంతి ఉంటే శరీరంలో ఏదైనా అనారోగ్యం ఉంటే ఈ మూడు అనుకోమన్నా అచ్యుత అనంత అనని నిరంతరం అచ్యుత గోవింద అచ్యుత అనండి అచ్యుత అనంత గోవింద అచ్యుతాలు